నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర స్టార్ట్ చేశాడు. తెలుసు కదా మీకు, పాదయాత్ర స్టార్ట్ చేశాడు. పాదయాత్ర స్టార్ చేశాడు. మమ్మల్ని మేమిద్దరం కరీంనగర్లో కలుసుకున్నాం. నన్ను స్పీకర్గా పిలిచారు, ఆయన గెస్ట్గా పిలిచారు. సరే పెద్దోడుగా ఆయన ముందు నన్ను మాట్లాడమన్నారు. నేను మాట్లాడి ఆయన కూర్చున్నాడు, నన్ను మాట్లాడమన్నాడు. సరే నేను అక్కడున్న కార్యకర్తలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, పెద్ద చాలా జనం. వాళ్ళందరిని అడిగా ఒక ప్రశ్న, మీలో పొక్కలను పెంచుకున్న వాడు చేతులు ఎత్తండి. ఏంద్రబాబు ఈయన ఇట్టు చదువుతున్నాడు అనుకుంటున్నారు, ఏమన్నా విమర్శిస్తాడే ఆయన అని భయపడుతున్నారు. పొక్కలను పెంచుకున్న వాడు చేతులు ఎత్తమన్నా, చేతులు ఎత్తారు. కోళ్ళు పెంచుకున్నవాడు చేతులు ఎత్తమన్నా, చేతులు ఎత్తారు. బెర్రెలు పెంచుకున్నవాడు చేతులు ఎత్తమన్నా, తక్కువ మంది చేతులు ఎత్తారు. మీ ఎప్పుడైనా సరే మీ మీద ఒక కలిగి వేసుకుని చచ్చిపోయిందా, మీ ఇంట్లో కోడి మీ మీద అలిగి ముందు దాగి తెచ్చిందా, బొచ్చు కింద పడి గొర్రె ఆత్మహత్య పేపర్లు ఇప్పుడు చూసారా, చూసారండి? అవి మనకంటే జూనియరా సీనియరా? అవునండి, అవి మనకంటే జూనియర్లా సీనియర్లా? పర్లేదు చెప్పండి. జూనియర్లు, జూనియర్లు చేయలేని పని సీనియర్లు చేస్తున్నారండి ఈరోజు. ఏమండి, కోళ్ళు కోళ్ళు తింటాడు ఆ సినిమా యాక్టర్ ఉదయకిరణ్ అంట. కోళ్ళు కోళ్ళు తింటా తెలుసు, కానీ కోడి చావలేదు ఎప్పుడు మందు తాగి, నేను గురేసుకుని చావలేదు, నేను ఎందుకు చావాలని ఆలోచన రావట్లేదు అని. ఏంటయ్యా రీజన్ అంటే, వాటికి చూడండి అవి చేయలేని మనం ఎందుకు చేస్తున్నాం అంటే, ఆలోచన విధానం అనేది అపవాది హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతే అంత దిగజారుస్తాడు, అంత దిగజారుస్తాడు. దేవుని బిడలారా, మన ఆలోచన విధానం దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసండి. నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తు జరుగునుగా, నెరవేరునుగా అన్నది. ఒక ఛాలెంజ్గా తీసుకోండి మీ ఆత్మీయ జీవితాన్ని. మీ ప్లాన్లు ఎంతవరకు నెరవేరుతున్నాయి, మీ ఆలోచనలు ఎంతవరకు నెరవేరుతున్నాయి? ఆలోచన విధానం మనకి దేవుడిచ్చింది. ఏమండి, నాకు దేవుడు ఆలోచన విధానం ఇచ్చింది నా ఆలోచన నెరవేర్చుకోవడానికి. ఇది రెండో కారణం. మొదటి కారణం దేవుని ఆలోచన తెలుసుకోవడానికి, రెండో కారణం నా ఆలోచనలు జరగాలి, లేకపోతే నాకు హ్యాపీనెస్ ఏముందండి? నాకు చెడ్డ లక్షణాలు రెండు ఉన్నాయి, చెడ్డంటే అపార్థం చేసుకోకూడదు. మొట్టమొదటి ప్రతిరోజు పేపర్ చూసినప్పుడు ఎంతమంది చచ్చిపోయారో క్యాల్కులేట్ చేస్తాను, అది మంచితో చెడ్డతో సెకండ్. రెండోది కొన్ని రోజుల్లో చనిపోబోతున్న వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను. చాలామంది నేను చనిపోబోయే వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను. ఏమని, మీ లైఫ్లో మీ ఆలోచనలు, మీరు అనుకున్న ఆలోచనలు ఎన్ని జరిగినాయి? ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చండి. ఏమండి ఒక ప్రశ్న అడుగుతున్నా, మీ ఇంట్లో ఫ్యాన్ ఉంది, పక్కింటి వాళ్ళకి ఫ్యాన్ లేదు, వినండి, పక్కింటి వాళ్ళకి ఫ్యాన్ లేదు, మీ ఇంట్లో ఫ్యాన్ ఉంది కానీ తిరగటం లేదు, రెండు ఒకటే కదండి. పక్కింటి వాళ్ళకి ఫ్యాన్ లేదు, మనకి ఫ్యాన్ ఉంది కానీ తిరగటం లేదు. పెద్ద పెద్ద ఫ్యాన్ అండి, ఇది స్వతంత్ర కాలం ఫ్యాన్ ఉపయోగం ఏముందండి? వాళ్ళకేం ఫ్యాన్ లేదు, మనకి ఫ్యాన్ ఉంది కానీ తిరగటం లేదు, రెండు ఒకటే. పశువులకేం ఆలోచన లేదు, మనకు ఆలోచన ఉంది కానీ పనిచేయట్లేదు, రెండు ఒకటే. అందుకే బైబిల్లో పశు ప్రాయులారు అనే మాట మెన్షన్ చేశాడు. ఏమంటే మనిషి లైఫ్ గురించి మీరు తెలుసుకోవాలి, మనిషికి దేవుడిచ్చిన విలువ మీరు తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకోగలం అంటే ఆలోచన విధానం దగ్గరికి వచ్చినప్పుడు మనం తెలుసుకోగలం. కాబట్టి మీ ఆలోచన విధానం చాలా ప్రాముఖ్యం అండి. ఎంత గొప్ప ఆలోచన విధానం పనిచేయాలంటే దేవుని ఆలోచన మనలోకి రావాలి. దేవుని ఆలోచన మనలోకి వస్తే అది ఆయన ఆలోచన అయిపోయింది. బ్రతుకువాడను నేను కాను, క్రీస్తే నా యందు తన బ్రతుకు బ్రతుకుతున్నాడు. కాబట్టి దయచేసి దేవుని బిడలారా, మీలో ఎంతమందికి దేవుని స్వరం వినే ఆలోచన అలవాటు ఉందో నాకు తెలియదు. మరి లేకపోతే ఎత్తుకులండి, దేవుని స్వరం వింటాం, తేలిగ్గా పెట్టుకోవద్దు. మీరు దేవుని స్వరం వినకపోతే మీ ఆలోచన విధానం దేవుని హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది. మీరు అనొచ్చు, బ్రదర్ ఇంతకు నేను ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉన్నాను, నేను దేవుని హ్యాండ్ ఓవర్లో ఉన్నానా, దేవుని హ్యాండ్ ఓవర్లో ఉన్నానా, నాకు ఎలా తెలిసింది, నేను దేవుని నడిపింపులో ఉన్నానా, దేవుని నడిపింపులో ఉన్నానా, నాకు ఎలా తెలిసింది? రెండు విషయాలు చెబుతాను. ఒక వ్యక్తి జీవితంలో దెయ్యం ప్రవేశిస్తే అతని ఆలోచన విధానంలో రెండు రకాల మార్పులు వస్తాయి. ఎందుకంటే ఇది చెబితేనే మీకు అది అసలు విషయం అర్థమైంది. చాలామంది అడుగుతారు, ఏంటి సార్ టీవీలో దేవునితో మాట దెయ్యంతో ఆట అని, దెయ్యం తొలిపోయారు ఏందండి? అప్పుడే యేసుప్రభు యొక్క ఇంపార్టెంట్ అర్థమైంది, అప్పుడే ప్రేయర్ యొక్క ఇంపార్టెంట్ అర్థమైంది. దెయ్యం ఈ పని చేస్తాడు, ఈ పని చేస్తాడు, ఈ పని చేస్తాడు అని చెప్పిన తర్వాత వామో మరి సొల్యూషన్ అని, ఇదిగో ప్రార్థన జీవితం. ఇదో యేసు ప్రభు. అప్పుడు వాళ్ళకి సొల్యూషన్ అర్థమైంది. కాబట్టి అందుకే నేను ఎప్పుడు కూడా నెగిటివ్గా వా ముందు చెబుతా, నెగిటివ్ విషయాలు ముందుకు తీసుకొస్తా. ఒక వ్యక్తి జీవితంలో దయ్యం ప్రవేశిస్తే అతను ఆలోచన విధానం రెండు రకాలుగా పనిచేసిద్దండి. ఆలోచించండి, చాలా ఇంపార్టెంట్ విషయం. ఆ రెండు విషయాలు నేను మీతో చెబుతున్నాను. మార్కు సువార్త 5:13 చదవండి. మార్కు సువార్త 5:13 యేసు వాటికి సెలవు ఇయ్యగా అపవిత్ర ఆత్మలు వారిని విడిచి పందుల్లో ప్రవేశించారు. ఇంచుమించు 2,000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రము దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక దైవ ఎన్ని పందులు తప్పిందని చెప్పింది అన్న 2,000 పందులు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నా చెప్పండి, దయ్యాలు ఎప్పుడైతే పందులకు వచ్చినాయో పందులు ఏం చేసినాయండి? పందులు ఏం చేసినాయి? సముద్రంలోకి పరిగెత్తున్నాయి కదండి. సముద్రంలో పరిగెత్తి సముద్రంలో పడి ఊపిరి తిరగక, నా పాయింట్ ఏంటంటే సముద్రంలో పరిగెత్తాలని పందులకి ఇష్టమేనా చెప్పండి మీరు? సముద్రంలో పరిగెత్తాలని పందులకి ఇష్టమేనండి? ఇష్టమేనా? మరి ఇష్టం లేకుండా ఎందుకు పరిగెత్తున్నాయి? మిమ్మల్ని కాదు, నేను ఎప్పుడు సహజంగా దేవుళ్ళు లేడనే వాళ్ళు లేవన్నా. ఈ మధ్యకాలంలో టీవీలో దెయ్యం లేవనే వాళ్ళు ఎక్కువ చెప్తున్నాను. నేను చెప్తాను దెయ్యం లేకపోతే ఇదిగో ఇది 50 ప్రశ్నలు తయారు చేశాను. నేను చెప్పాగా నా పుస్తకంలో ఏంటి రాశానని, దెయ్యం లేవు ప్రపంచం లేవు దెయ్యం లేవు అనే వాళ్ళ కోసం 50 ప్రశ్నలు రెడీ చేశాను. అందులో ఒక ప్రశ్న అడుగుతున్నా ఇప్పుడు చెప్తాను ఏమండి, ఇష్టం లేకుండా పందులు సముద్రంలోకి ఎందుకు పరిగెత్తున్నాయి? ఇష్టం లేకుండా ప్రపంచంలో ఎందుకు తప్పు చేస్తున్నారు? ఇష్టం లేకుండా పిచ్చి పిచ్చి ఆలోచనలు నాలో ఎందుకు వస్తున్నాయి? మీ ఒక్కరు అలా పిచ్చి పిచ్చి ఆలోచనలు రమ్మన్నారా? కావండి మీరు రమ్మన్నారండి, రమ్మన్నలా. నా పర్మిషన్ లేకుండా నాలో ఆలోచనలు రావడం ఏందండి? నా లైఫ్కి నేనే హీరోని, మీ లైఫ్కి మీరే హీరోలు. మీ అనుమతి లేకుండా ఒక ఇష్టం లేని ఆలోచన మీరు ఎందుకు వచ్చింది? మీ వల్లగాట్లా అదే మీకు తెలియదు. ఏమండి గుర్తుపెట్టుకోండి, దెయ్యం ఒక వ్యక్తిలో ఆలోచన విధానంలోకి వస్తే అతను ఇష్టం లేని తప్పు పని చేస్తాడు, ఇష్టం లేని తప్పులు చేస్తాడు, ఇష్టం లేని నిర్ణయాలు తీసుకుంటాడు, ఇష్టం లేని చోటకి వెళ్తాడు. ఎంతమంది ఇష్టం లేకుండా తప్పు చేస్తుంది సమాజంలో ప్రజలు? ఎంతమంది ఇష్టం లే అది తప్పు అని తెలుసు, అది ఇష్టం లేదని తెలుసు, అయినా బలవంతంగా ఇష్టం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అడుగుతున్నారు. ప్రపంచంలో దెయ్యం లేడనే వాడిని దేవుని విడలారా, దెయ్యం ఒక వ్యక్తి జీవితంలో ప్రవేశిస్తే మొట్టమొదటిగా జరిగే పాయింట్ ఏంటంటే ఇష్టం లేని పనులు చేస్తాడు, ఇష్టం లేని నిర్ణయాలు తీసుకుంటాడు, ఇష్టం లేని చోటకి వెళ్తాడు. అది తప్పని తెలుసు అయినా కానీ బలవంతంగా ఈడ్చుకుపోతాడు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు ఆలోచించాలని కోరుతున్నాను. ఎంతోమంది యవనస్తులు ఇష్టం లేకుండా తప్పులు చేస్తున్నారు, ఎంతోమంది యవనస్తులు ఇష్టం లేని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇష్టం లేదు వాళ్ళకి అది తెలుసు, అది ఇష్టం లేదని తెలుసు, అయినా కానీ వెళ్ళిపోతున్నారు, అయినా కానీ సిగరెట్ తాగటం ఆరోగ్యానికి హానికరం అని తెలుసు, ఆ బోర్డు దాని మీద రాయటం ఇదేని కాదు, ఎన్నో పలానా పాపాన్ని నేను చదువుతాను, ఎన్నో పాపం ఇష్టం లేకుండా చేసేవాడు చాలామంది ఉన్నారు. నేను అడుగుతున్నాను చెప్పండి, ప్రపంచంలో ఒక వ్యక్తికి ఇష్టం లేకుండా ఎందుకు చేస్తున్నాడు? అసలు నేను నా లైఫ్లో నేను ఇష్టం లేని పని నేను ఎందుకు చేయాలి? జవాబు చెప్పాను ప్రపంచం. ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. దానికి ఆన్సర్ ఏంటంటే అపవాది ఒక వ్యక్తి జీవితంలోకి వస్తే జరిగే మొట్టమొదటి విషయం ఏంటంటే ఇష్టం లేకుండా నిర్ణయాలు తీసుకుంటాడు, ఇష్టం లేకుండా తప్పులు చేయిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి ఒక్కసారి ఈ విషయంలో టెస్ట్ చేసుకోండి, ఈ విషయంలో మీరు టెస్ట్ చేసుకోండి. ఇష్టం లేకుండానే మన లైఫ్ వ్యర్థంగా గడిచిపోతుంది, ఇష్టం లేకుండానే మన జీవితంలో అనేక విషయాలు జరుగుతున్నాయి, సరి చేసుకుందాం అనుకుంటున్నాం, చూద్దాం వెళ్ళిపోతున్న రోజు గడిచిపోతుంది. దేవుని బిడ్డలారా, దయచేసి మీ జీవితంలో అపవాది ఉన్నాడు అంటానికి గుర్తు ఏంటంటే మీకు ఇష్టం లేని నిర్ణయాలు, ఇష్టం లేని తీర్మానాలు, ఇష్టం లేని చోటకు మీరు వెళ్తాం, ఇష్టం లేని వాటిని అలవాటు చేసుకోవటం మీ జీవితంలో జరుగుతుంది. ఇది మొదటి విషయం. ఎప్పుడైతే మరి ఆ పందులు సముద్రంలోకి వెళ్ళిపోయి అక్కడ మరి పరిగెత్తున్నాయి కానీ వాటికి ఇష్టం లేకుండా పరిగెత్తుతున్నాయి, నిజానికి వాటికి ఇష్టం ఉండి పరిగెత్తలేదు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే అపవాది ఒక వ్యక్తి జీవితం ఆలోచన విధానంలో పనిచేస్తున్నాడని గుర్తు ఏంటంటే గతం చేత బాధిస్తాడు, గతం గుర్తు తీసుకొచ్చి బాధిస్తాడు. ప్రపంచం బాధపడుతున్న విషయాల్లో ఒకటి ఇష్టం లేకుండా తప్పులు చేయటం, ఒకటైతే గతం గుర్తు తెచ్చుకుని బాధపడే వాళ్ళు ఎక్కువైపోయారు. మానసిక పరమైన ఆలోచన విధానం, గతం అనేది యేసుప్రభు గతాన్ని గతం మీద అధికారం ఇస్తాడండి, గతం మీద విజయాన్ని ఇస్తాడండి. కానీ మనం ప్రతి ఒక్కరు కూడా గతంలో అనేక తప్పులు చేస్తాం. అవి గుర్తు తెచ్చుకోవటం, అవి తెలుసుకోవటం, వాటి గురించి ఆలోచించటం, వాటి గురించి మరలా వెనక్కి వెళ్ళిపోవటం, గతం గుర్తురావటం తప్పు కాదు, కానండి గతం చేత బాధించబడటం తప్పు. సో గతం కొంతమంది చూడండి, గతం గుర్తురాగానే ఒక్క నిమిషం షాక్ అయిపోతారు, అనవసరంగా ఇది గుర్తు చేస్తున్నావు ఆపాడతారు కొంతమంది ఏమండి. ఎందుకంటే నాకు అనుభవం, నాకు అపవాది గతం చేత చాలా బాధించాడు నన్ను. అందుకని నేను చెబుతున్నాను, నేను నాకు చెప్పా దెయ్యం నాతో ఆడుకుంది, అందుకే నేను కూడా దెయ్యంతో ఆడుకోవాలి. దేవుని బిడలారా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కాలేజీలో ప్రేమించుకున్నారు, పెళ్లి చేయడానికి పెద్దవాళ్ళు ఒప్పుకాల, ఆ అబ్బాయికి ఒక పెళ్లి చేశారు, అమ్మాయికి ఒక పెళ్లి చేశారు. పెళ్లి చేశారు కానీ వీళ్ళు వేరే వేరే వాళ్ళతో కాపురాలు చేస్తున్నారు, కానీ వీళ్ళ ఆలోచనలన్నీ గతంలోకి వెళ్ళిపోయి గతంలో గుర్తు తెచ్చుకోరు. ఎక్కడెక్కడ తిరిగారు, ఏమేమి అన్నారు, మొత్తం గుర్తు వాళ్ళతో కాపురాలు చేస్తున్నారు, ఆలోచన విధానంలో మాత్రం గతంలోకి సరే. కొన్ని రోజులు గడిచిపోతాయి, ఆరు నెలలు గడిచిపోయింది, ఈ సెల్ ఫోన్లు ఉండేగా ఇటువంటి వాళ్ళు బాగా హెల్ప్ చేస్తాయి. ఎడ తెలుసుకున్నారు, ఒకళ్ళ నెంబర్ ఒకళ్ళు తెలుసుకున్నారు, జాలీగా మాట్లాడుకున్నారు. సరే హైదరాబాద్ పారిపోదారమ్మా, ఇద్దరు కలిసి హైదరాబాద్ పేపర్లో వచ్చిన విషయం, ఒక షెల్టర్ ఒక ఇంట్లో షెల్టర్ తీసుకున్నారు. మరి దిల్చుకున్నారు, వెళ్ళి అమ్మ మాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు, మరి కుక్కట్పల్లి వెళ్తాం, వద్దు మాకు తెలిసిన మా ఇంటి పక్కన ఉంటారు, మరి ఇటు సికింద్రాబాద్ వెళ్దాం, అటు బయటికి వెళ్ళలేక ఇటు లోపల ఉండలేక అటు విడిపోలేక ఏం చేయాలి అర్థం కాక ఆరంతస్తుల అపార్ట్మెంట్కి ఇద్దరు దూ తెచ్చిపోయి. చూడండి గతం అనేది ఎంత ప్రమాదకరమైన ఆలోచన విధానం, కేవలం ఆలోచన విధానం. కాబట్టి దేవుని బిడ్డలారా, గతాన్ని అధిగమించడం అనేది వెనకున్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాడు పౌలు భక్తుడు. ఒక ఆత్మీయంగా ఎదిగే వ్యక్తి లక్షణం వెనకున్నవన్నీ ఫస్ట్ మర్చిపోతాడు, వెనకున్నవన్నీ గుర్తు తెచ్చుకోవచ్చు కానీ బాధపడతాడు, గతం చేత బాధపడరాడు. కాబట్టి ఫస్ట్ ఒక విశ్వాసి ఎదుగుతున్నాడంటే, ప్రార్థనా పరుడు అనుకుంటే ఆ గతం అనేది బాధించకూడదు. ప్రతి ఒక్కరికి ఒక గతం ఉండిద్దండి, ప్రతి ఒక్కరు నీతిమంతులు ఒక్కలేడు, ఏదో గతంలో ఏదో ఒక మన ఫెయిల్యూర్స్ ఏదో ఒక అది గుర్తు తెచ్చినప్పుడల్లా అవి మనం బాధపడి మనం ఎంతో హీనమైపోతున్నాం. దేవుని బిడ్డలారా, మా నాన్న పాస్ట్ గారు, నేను పాస్ట్ గారు అబ్బాయిని, పాస్ట్ గారు అబ్బాయి కూడా పాస్ట్ గారులో ఉంటారు అనుకుంటారు సార్ పల్లెటూరు అండి. కానీ నాకు సినిమాలు బాగా చూసేవాడు, నేను సినిమాకి వెళ్తే దొంగతనంగా షా ఎవరు చూస్తారని హ్యాండ్ కచ్చి పెట్టుకుని వెళ్ళేవాడు. సరే మా నాన్న ఆ ఊర్లో ఒక సంఘ పెద్ద ఉండాడు, ఆ సంఘ పెద్ద కూడా పాపం దాక్కుండా సినిమాకి వచ్చాడు. మా సంఘ పెద్ద, మా నాన్న పనిచేసి చర్చి సంఘ పెద్ద. సరే అనుకోకుండా ఏమైంది, ఇక సినిమాలకు వచ్చిన లైట్ లేకపోతారు కదా, హ్యాండ్ కచ్చి తీసేసావు, హ్యాండ్ కచ్చి తీసేస్తే మరి అది ఆ సినిమా ధ్యాసలోనూ ఏ ధ్యాసలోనూ బయటికి ఇంటర్వెల్లో బయటకు వచ్చి ఎట్ట ఎదురుపడ్డామో ఇద్దరు ఎదురుపడ్డాము, ఇద్దరు ఎదురుపడితే అంటున్నా ఏది బాగున్నా అంటే అర్థమైందిలేరా చూసని ఇద్దరు ఒక తీర్మానం చేసుకున్నాం, నువ్వు మీ గురించి మా సంఘంలో చెప్పొద్దు, నేను మీ నాన్నకి నేను చెప్పున్నా అని ఇద్దరు వడంబడికి చేసుకున్నాం. ఇద్దరు వడంబడికి చేసుకున్న తర్వాత ఇద్దరం వెళ్ళిపోయాం మామూలుగా కొన్ని రోజులు హలో హలో అని గుర్తుందిరా అనుకున్నాడు. సరే ఒక రోజు ఎందుకు క్రిస్మస్ పండగప్పుడు దేని దగ్గర గొడవ వచ్చింది మా ఇద్దరికి, దేని దగ్గర గొడవ వస్తే నేను అన్నాను, ఆయన అన్నాడు నేను నోరు తెరిచానా నీ పని అయింది, నేను నోరు తెరిస్తే నీ పని అయింది అని. ఏమండి ఇప్పుడు వచ్చి అడిగాడు అనుకో, నేను నోరు తెరుస్తానంటే తెరుచుకోమాట, ఎందుకని నా గతం నన్ను గుర్తుంది ఆ విషయం, కానీ అది బాధించట్లేదు నన్ను. అది నేను చెప్పాను, గతం గుర్తు రావటం తప్పున్నాడు అని గతం బాధించకూడదండి. దేవుని బిడ్డలారా, అపవాది చేసే రెండో విషయం ఏంటంటే చూడండి, ఇస్రాయిల్ చూడండి ఐగుప్తు నుంచి కనాన్ దేశం వెళ్ళారు, లద్దాఖ్కి ఐగుప్తే గుర్తొస్తుంది, లద్దాఖ్ అరే ఐగుప్తులు తిన్న కూరగాయలు ఏమంటే దోసకాయలు గుర్తొస్తున్నాయి వాళ్ళకి, మరీ ఘోరం కదండి, మీరు ఇప్పుడు దోసకాయలు గుర్తు పెట్టుకున్నారా, వాళ్ళకు దోసకాయలు గుర్తొస్తున్నాయి అన్నారు, ఎప్పుడు వండుకున్నప్పుడు వండి కూర అది దోసకాయ, దోసకాయ అట్లా గుర్తొచ్చిందండి, ఎరసౌతులు 2 రూపాయలు చేసిన గుర్తు రాట్లా, గొప్ప గొప్ప కార్యాలు చేసిన గుర్తు రాట్లా, వాళ్ళకు దోసకాయలు గుర్తొస్తున్నాయి అండి. గతం గుర్తు రావటం అనేది అపవాది చేసే పని. మళ్ళీ అలా అంటారు, మనం తిరిగి వెళ్దారండి అంటాడు. మీ తాత ఎవరైనా దిలుపుతారు ఎర్ర సముద్రం తిరిగి వెళ్తే ఆలోచన కొంచెమన్నా ఆలోచన ఉండాలి కదండి. ఎర్ర సముద్రం ఎనక్కి వెళ్ళిపోతుంది, ఎర్ర సముద్రం ఎవరు దిలుతారో బాబు అని మళ్ళీ అది వచ్చిందిగా, వెనక్కి వెళ్తే ఎర్ర సముద్రం వచ్చిందిగా, ఎవరు దిలుతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, గతం అనేది అపవాది చేసే పని. దేవుని విశ్వాసం కలిగిన వాళ్ళు ప్రార్థనా పనులు వెనకొన్నవన్నీ మర్చిపోతారన్నది బైబిల్. వెనకొన్నవన్నీ మర్చిపోతారు బైబిల్ స్పష్టంగా చెబుతుంది. నువ్వు వెనకొన్నవి మర్చిపోవాలి, నువ్వు మరవటం లేదంటే పద్భతా గుర్తుపెట్టుకుని పద్భతా గుర్తుపెట్టుకుని పద్భతా గుర్తుపెట్టుకు ఇదే పని, ఈ పని ముందుకెళ్ళరాడు. ఏమండి ఇక్కడ తెనాలు చాలా మంది ఉన్నారు కదా, ఆ తెనాల పక్కనే యూపూర్ లంకలు అయినా ఉంటాయి, లంకలు ఉంటాయి, అక్కడ బస్సులు ఉన్నవాటి. ముగ్గురు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు ఏం చేశారంటే బాగా తెనాలు వచ్చి సినిమా చూసి బాగా తాగి వేసవికాలంలో చల్లటి గాలి తెల్లటి వెనీల అలా పక్కనే ఉంటాయి, ఏర్లు ఉంటాయి కదా, ఆ ఏర్లు ఉంటాయి, ఆ ఏర్లు అవతలకి వెళ్ళాలంటే బోట్లు ఉంటాయి, తొట్టిలాగా ఉంటాయి కదా, తాగి బాగా తాగి ఆ తొట్టిలో బోట్లో ఎక్కి దాన్ని ముందుకు నెట్టి ముందుకు పారేస్తున్నారు. వీళ్ళు ఏం చేశారు, నీటి మీద చల్లటి గాలికి నిద్రపోయారు. దాంట్లో నిద్రపోయే వారికి తెల్లారి లేచిన తర్వాత వాళ్ళు ఎక్కడే చెక్కారు అక్కడే ఉండరు, గిలహం అట్ట ఎలా వెళ్తుందట అనిపిస్తుంది. ఏంద్రా బాబు అంటే దానికి ఉన్న తాడు షెట్టుకు కట్టేసింది, అది ఇప్పుడు అయ్యింది, ఆ షెట్టుకు కట్టేసింది, ఆ షెట్టుకు కట్టేసి అది చూసుకోకుండా వీళ్ళు ఏం చేశారంటే ఎక్కేసి దాన్ని ముందుకు నెట్టారు. అది ఏమో ముందుకు వెళ్తుంది, తాడే వెనకలు అవుతుంది, మళ్ళీ ముందు ఒడ్డుకు తగిలి ముందుకు వెళ్తుంది, తాడే వెనకలు అవుతుంది. గుంటూరు విజయవాడ నాన్ స్టాప్ వస్తుంది తిరుగుతి, ఇక రాత్రి అంతా ఇక రా ఇక ముందుకెళ్తాం వీళ్ళకట్ట అనిపిస్తుంది, వెళ్తానట్టు అనిపిస్తుంది. కానీ నిజాన్ని జరుగుతుంది అండి, అక్కడ చాలా మంది జీవితాలు ఎట్లా ఉంటాయి, చాలా మంది ఒక గతం వెనకలాగుతూ ఉంటుంది, మళ్ళీ ఎట్టకడతా ముందుకెళ్తాం, మళ్ళీ ఒకటేనండి సొల్యూషన్, ఒకటే సొల్యూషన్, ఈ ఆలోచన విధానం మారాలి. ఆలోచన విధానం, దేవుని ఆలోచన ఎప్పుడైతే తెలుసుకుంటావో అపవాది ఆలోచన విధానం మారిపోయింది, అపవాది ఒక బలహీనత చేంజ్ అయిపోయి. కాబట్టి మీ ఆలోచన విధానంలో గొప్ప మార్పులు రావాలి. ఇప్పుడు నేను ఉపోద్ఘాతం చేస్తున్నా ఈ ఆలోచన విధానం గురించి, అసలైన విషయం మరి మధ్యాహ్నం సాయంకాలం చూస్తాను దేవుడు ఎవరికి ఆలోచనలు ఇస్తాడని. కాబట్టి దయచేసి మీ ఆలోచన విధానాన్ని సరిచేసుకోవాలని కోరుతున్నాను. మీ ఆలోచన విధానం కరెక్ట్గా ఉందంటే ప్రూఫ్ ఏంటంటే దేవుడు ఆలోచన గుర్తిస్తారు, అది ఒక్కటే చెబుతున్నాను. మీ ఆలోచన పర్ఫెక్ట్గా ఉందంటే గుర్తు ఏంటంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు, రకరకాల ఆలోచనలు అని ఉప్పుకు రాసి ప్రార్థనలో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తాయి అని. అవండి చాలామంది ఈరోజు జరుగుతున్న విషయం ఏంటంటే కళ్ళు మూసుకుంటారు, దేవాడి పొందాలంటారు, అటు విజయవాడలు వస్తారు, గుంటూరులు వస్తారు, వాళ్ళ ఇష్టం, 5 నిమిషాలు మొత్తం తిరుగుతూ ఉంటారు. ఏమండి అవసరమైతే మీ ఇక్కడ లండన్లో ఉంటే మీరు కూడా అప్పుడప్పుడు ఇండియా కూడా రావచ్చు, ఛార్జీలు ఉండవు కదండి, ఫ్రీ 5 నిమిషాల్లో వచ్చేస్తారు ఇండియా కదా, నిమిషం 5 నిమిషాలు కాదు, నిమిషమే తెనాలి రావచ్చు, హైదరాబాద్ రావచ్చు. ఇది జరగటం చాలా పొరపాటు. ఏమండి కచ్చి ఒక కుర్చీ వేసి కూర్చున్నా ఇప్పుడు నేను ఇండియా వెళ్తాను, వెళ్ళొచ్చుగా అట్టెళ్ళరు మళ్ళీ ప్రార్థనలోనే వెళ్తాను. ఏమండి కచ్చి బయట కూర్చుని వెళ్ళొస్తాను ఇండియా వెళ్ళ ఇప్పుడు కూర్చున్నానా ఎప్పుడు కూర్చోాలా, అదే ప్రార్థనలో కూర్చుని కళ్ళు మూసుకుంటే అటు వెళ్తారు ఇటు వెళ్తారు, తిరుగుళ్ళు ఎక్కువైపోతున్నాయి జనాలు. దేవుని బిడ్డలారా, ఇది ప్రార్థన ఆలోచన విధానంలో మార్పులు సరిగ్గా లేదు. మన ఆలోచన విధానం మారితే ఏమంటే మన ప్రేయర్ లైఫ్ మారితే మన ఆలోచన విధానం మారిద్దండి, మన ప్రార్థన జీవితం మారితే మన ఆలోచన విధానం మారింది. మీరు ఒక బలమైన ప్రార్థన పనులు అయితే ఫస్ట్ మీ ఆలోచన విధానం మారిపోయింది, అది గుర్తుపెట్టుకోండి. ఏది డిస్టర్బ్ చేయదు, ఏ ఆలోచన కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, నా లైఫ్కి నేనే హీరోని, మీ లైఫ్కి మీరే హీరోలు, నా జీవితానికి నేనే హీరోని, మీ జీవితానికి మీరే హీరోలు. సినిమాలో హీరోని చూపిస్తారు కదండి, ఒక హీరో మీద 500 మంది వచ్చినా ఊరికి అంటాడు 200 మంది వచ్చిపోతారు, ఊరికి 200 మంది చచ్చిపోతారు, మొత్తానికి 500 చంపేస్తాడు, అది హీరో అంటే అంటే ఓడిపోడు. అదేవిధంగా నా లైఫ్లో నేను ప్రతి ఆటంకాన్ని నన్ను బాధ పెట్టి ప్రతిదాన్ని నేను ఓవర్కమ్ చేయాలి, అప్పుడు నేను హీరో అవుతాను. అండి మీ లైఫ్లో కూడా మీ లైఫ్లోకి వచ్చే ప్రతి ఆటంకాన్ని మీరు గెలవాలి, అప్పుడు మీరు హీరోలు అవుతారు. అదే కనుక నన్ను ఎవరో వేరే వాళ్ళు గెలిచారనుకో నేను హీరో అవుతానండి, నేను ఓడిపోయిన వ్యక్తిని అవుతాను, హీరో నట్టు అవుతాను. అదేవిధంగా మీ జీవితంలో కూడా మీ ఆలోచన విధానాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని నేను కోరుతున్నాను. ఎవరు బిడ్డలారా, ఆలోచన ఒక ఐడియా, ఒక ఆలోచన ఉంది కదా, ఒక ఐడియా మీ జీవితాన్ని, అది బైబిల్లో ఉన్న విషయాన్ని వాళ్ళు అటు పెట్టుకుంటారు. ఒక ఆలోచన దేవుని ఆలోచన ఒక పరిస్థితిని మార్చేసింది. ఒక పరిస్థితిని మార్చేసింది. గుజరాత్లో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. గుజరాత్లో ఒక ఆయనకి 100 కోట్ల ఆస్తి ఉంది, 100 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఈ 100 కోట్ల రూపాయల ఆస్తితో ఒక బిజినెస్ చేసుకుంటున్నాడు. ఒక బిజినెస్ చేసుకుంటే ఆయనకు 4 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు, భార్య చనిపోయింది, 4 సంవత్సరాల కుమారుడు. కొంతకాలం అయిన తర్వాత ఆయన అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో చూపించుకున్నాడు. డాక్టర్ గారు అన్నాడు, ఇది ఎందుకైనా మంచిదండి, కొంచెం జాగ్రత్త అంటే లెక్కలు సరిగ్గా చూసుకోవాలి అంట. సరే అమెరికా వచ్చాడు. అమెరికా వెళ్ళి ఫ్యామిలీ వాళ్ళు తెలిసిన డాక్టర్ ఉన్నారు, వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే కొంచెం ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండాలి. సరే ఇంటికి వచ్చి కూర్చున్నాడు, ఒక్కడే కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఎప్పటికైనా నేను సరిపోవాలి కదా, నా కుమారుడు 4వ తరగతి చదువుతున్నాడు, అక్కడ డబ్బు విలువ తెలీదు, ఈ దీని మీద ఎవరిని పెట్టాలి, ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలని చెప్పి 37 సంవత్సరాల నుంచి ఇంట్లో నమ్మకంగా ఉంటున్న ఆ సర్వెంట్ ఆయన కనపడ్డాడు. ఆయన పిలిపించి, ఆయన నువ్వు 35 సంవత్సరాల నుంచి నమ్మకం ఉండవు, మీ అమ్మగారి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా హెల్ప్ చేశావు, నా కొడుకు చూస్తే 4 సంవత్సరాలు 4వ తరగతి చదువుతున్నాడు, 4వ తరగతి చదువుతున్నాడు, మరి డబ్బు విలువ తెలియదు, మా వాళ్ళు బాగా చదివించు, బాగా పెళ్లి చేయి, నీకు ఇష్టమైందంతా అతనికి ఇచ్చేయని వీళ్ళమ్మరా సరిపోయాడు. వీళ్ళమ్మ రాసి ఏమి రాశాడు, నీకు ఇష్టమైందంతా ఇచ్చేసి ఆయనకి ఇచ్చి చదివించేయమని. సరే కుమారుడిని బాగా చదివించాడు, పెళ్లి చేశాడు, 10 కోట్లు ఇచ్చాడు. ఎంతకి? 100 కోట్లు. ఇది పాపం వచ్చింది, మా నాన్నకు 100 కోట్లు ఉంటే నువ్వు 10 కోట్లు ఇస్తావిందని చెప్పి కోట్లు కేసేసాడు. కేసెత్తే వాళ్ళ నాన్న రాసి చూపించాడు, ఎందుకంటే నీకు ఇష్టమైంది అంత తీర్మానం నేను ఇచ్చేసాను, అవునయ్యా మీ నాన్న ట్రాస్ నేను చెప్పి కేసు కొట్టేసి. సరే వీళ్ళు మదర పడతాడు, అరే 90 కోట్లు పోగొట్టుకుంటానే, 90 కోట్లు సంపాదించి ఎంత కష్టం, ఎంత టైం వేస్ట్ అవుతుందని మరలా మదర పడతా ఇక మరలా ఆపుకోలేక ఆ ఫ్యాక్టరీ ఉన్న ఊరిలో కేసేసాడు. అప్పుడు ఒక లాయర్ అడిగాడు ఇతన్ని, సర్వెంట్ని, మీ వాటర్ గారికి ఎంత ఆస్తుందండి అన్నాడు. 100 కోట్లు నోట్ చేసుకోండి సార్. నువ్వెంత ఇచ్చావు అన్నాడు. 10 కోట్లు నోట్ చేసుకోండి సార్. నువ్వెంత ఉంచుకున్నావు అన్నాడు. 90 కోట్లు. 90 కోట్లు ఎందుకు ఉంచుకున్నావు అన్నాడు. ఎందుకు ఉంచుకున్నావు, నా ఇష్టం అన్నాడు. అందులో ఏం రాశాడు అలానా, నీకు ఇష్టమైందంత ఇచ్చేయమన్నాడు. అర్థమైనా? అందులో వాండర్గా మీరు నానే వాండర్గా రాయ దేవరాజాడు, నీకు ఇష్టమైందంత మా కొడుకుని బాగా చదివించి పెళ్లి చేసి నీకు ఇష్టమైనంత ఇచ్చేయమన్నాడు. ఇప్పుడు నీకు ఇష్టమైన ఎంత చెప్పావు? 90 కోట్లు. పెంచి పెద్ద చేసిన 10 కోట్లు నువ్వు ఉంచుకో. సంచలనాత్మక తీర్పండి. ఒక ఐడియా, ఒక ఆలోచన ఒక పరిస్థితిని మారుస్తుంది. అటువంటి ఆలోచన ప్రార్థన గదులు ఎన్నో దొరుకుతాయండి మనకి. అటువంటి ఆలోచనలు ప్రార్థన గదులు మనకు చాలా దొరుకుతాయండి. సో కాబట్టి నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే, దేవుని ఆలోచన ఎల్లప్పుడూ కూడా తీసుకునే అనుభవంలోకి రావాలి. వేసవకాలం వచ్చినట్టు పల్లెటూరులో విలేజ్లో మురికి నీళ్ళతో బావిలో నుంచి మురికి నీళ్ళతో తోడుకుంటా ఉంటారు. మంచినీళ్ళు వల్ల అడుక్కి వెళ్ళిపోతాయి, మురికి నీళ్ళు తోడు. ఆ బిందులో నిన్న తీసుకొచ్చి బిందిని కదలకుండా ఒక 2 గంటల సేపు ఉంచితే ఏమైందండి, ఆ మట్టి అంతా ఏమైంది, కింద వెళ్ళిపోయి పైన ఏముంటాయి, తేట వాటర్ ఉంటాయి. దేవుని చిత్తం కూడా నువ్వు అలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు అన్ని ఆలోచనలు మిక్స్ అయిపోతాయి. ఇందులో ఏది దేవుని ఆలోచన, కొన్నిసార్లు అది చేద్దాం, కొన్నిసార్లు ఇది చేద్దాం, కొన్నిసార్లు ఇది తీసుకుందాం, కొన్నిసార్లు అది చేద్దాం, అర్థం కాదు. ఏది దేవుని ఆలోచన అర్థం కాదు. అప్పుడు ఏం చేయాలి, ఒక నిమిషం అటు పెట్టాలి, వెయిట్ చేయాలి. వెయిట్ చేయటం అంటారు బైబిల్లో. దీని గురించి కూడా నేను మీతో మాట్లాడతాను. వెయిట్ చేస్తూ ఉంటే ఆ దేవుని చిత్తం కాదంత కిందకి వెళ్ళిపోయింది, దేవుని చిత్తం అయింది అలాగే నిలబడిపోయింది. దయచేసి దేవుని బిడ్డలారా, దేవుని ఆలోచన తెలుసుకోవటం అనేది ఆత్మీయ జీవితంలో ఒక భాగం. దేవుని ఆలోచన గ్రహించడం అనేది ఆత్మీయ జీవితంలో ఒక భాగం. దాన్ని మనం తేలిగ్గా తీసుకోవద్దు. దేవుని ఆలోచన మనలోకి ఎప్పుడైతే వచ్చిద్దో, దేవుని ఆలోచన ఎప్పుడైతే మన జీవితంలో ఎప్పుడైతే పనిచేయటం ప్రారంభించిందో, ఇమీడియట్గా జరిగే విషయం ఏంటంటే మన ఆలోచన విధానం మారిపోయింది. మన ఆలోచన విధానం బలంగా ఉంటుంది. యెహోవా మీకు బలం కలుగుతుంది. ఈ మీకు ఎలా బలం ఇస్తాడు? ఫస్ట్ ఆయన స్వరం వింటాం ద్వారా, ఆయన ఆలోచన తెలుసుకోవటం ద్వారా మీకు బలం వస్తుంది. ఆయన మీకు బలం ఇస్తాడు. నువ్వు బలవంతుడు ఎలా తెలిసింది? దేవుని ఆలోచన తెలుసుకున్నప్పుడు మీరు బలవంతుడని అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం కూడా నేను మీతో మాట్లాడుతున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకు ఆయన ఆలోచనల ద్వారా మాట్లాడతాడు. దేవుడు ఆలోచన మనకు ఎప్పుడు వస్తుంది అనేది మరి మధ్యాహ్నం సాయంకాలం సెక్షన్లో నేను మీతో మాట్లాడతాను. ఎవరితో దేవుడు మాట్లాడతాడు, ఎవరితో దేవుడు మాట్లాడతాడు, ఏది దేవుని స్వరం? మీకు ఇంకొక విచిత్రమైన విషయం చెప్తాను, దేవుడు మాట్లాడతాడు, దెయ్యం కూడా మాట్లాడతాడు. ఇది తేడా గుర్తుపెట్టుకోండి. ఏది దేవుని స్వరం, ఏది దెయ్యం స్వరం? అప్పుడప్పుడు ఫోన్లో నేను వేరే వాళ్ళతో మా నాన్నలాగా మాట్లాడతా, బాగున్నావు అంటాడు. ఎందుకంటే నా స్వరం వాళ్ళు గుర్తుపట్టలేకపోయాడు. కొన్ని కొన్నిసార్లు ఫోన్లో గొంతు మార్చి మాట్లాడతాం కదా, గొంతు మార్చి మాట్లాడేటప్పుడు వాళ్ళే గుర్తుపట్టలేక దానికి తగ్గట్టు రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా మనం కూడా ఏది దేవుని స్వరం, ఏది దెయ్యం స్వరం మనం గుర్తుపట్టాలి. మనం ఎప్పుడు గుర్తుపెట్టగలం, ఎలా గుర్తుపెట్టగలం, అది కూడా మరి సాయంత్రం తర్వాత రెండు సెక్షన్లో నేను మీతో మాట్లాడతాను. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఒకటి మాత్రం ఇప్పుడు నేను ఖచ్చితంగా చెబుతున్నాను, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం కలిగినది. ప్రభావం అనేది ఒక గొప్ప కార్యాల గుర్తు. ఇస్రాయేలీలో నుండి ప్రభావం బయటికి పోయింది. ఇస్రాయేలీలో నుండి ప్రభావం బయటికి పోతే, ఏలీ కుమారులు ప్రభావం బయటికి పోతే మరి వాళ్ళు ఓడిపోయారు. మన జీవితంలో అనేక తప్పుల వల్ల, అనేక తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభావాన్ని పోగొట్టుకుంటాం, దేవుని ఆత్మను పోగొట్టుకుంటాం, దేవుని శక్తిని పోగొట్టుకుంటాం. తిరిగి ప్రభావం రావాలంటే బైబిల్ చెబుతుంది, యెహోవా స్వరం ప్రభావము కలిగినది, యెహోవా స్వరం బలము కలిగినది. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి, యెహోవా స్వరము బలమైనది, దేవుని బిడ్డలారా. కాబట్టి బలమైన వ్యక్తులుగా మీరు జీవించాలి, ప్రభావము కలిగిన వ్యక్తులుగా మీరు జీవించాలి. నేను ఎప్పుడు ఒక మాట చెబుతాను మీటింగ్లో, మండే స్టవ్ మీద ఏగలవాలో మండే వ్యక్తుల మీద దెయ్యాలు రావండి. మండే స్టవ్ మీద ఏగలవాలి తీయండి వాళ్ళం, మండే వ్యక్తుల మీద కూడా మండే వ్యక్తులు, మండే బలమైన వ్యక్తులు, ప్రభావం కలిగిన వ్యక్తులు మీరు జీవించాలని నేను మిమ్మల్ని నేను కోరుతున్నాను. మరి దేవుని చిత్తం అయితే మధ్యాహ్నం సాయంకాలం నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. చాలా లోతైన విషయం ఇది, దేవుడు నన్ను పంపింది. అందుకే ప్రజలు దేవుని స్వరం వినాలి, ప్రజలు దేవుని ఆలోచన గుర్తించాలి. దెయ్యం కూడా మాట్లాడతాడు, దెయ్యం కూడా ఆలోచనలు ఇస్తూ ఉంటాడు, దెయ్యం కూడా తన ఉద్దేశం తెలియజేస్తాడు. ఏది దేవుని స్వరం, ఏది దెయ్యం స్వరం, ఈ రెండింటికి తేడా ఎదిగిన వ్యక్తులు మాత్రమే గుర్తించగలరు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఈ విషయంలో మరి జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. రోమా పన్నెండు అధ్యాయము 2వ వచనం చదవండి. రోమా 12:2 మీరు ఈ లోక మర్యాదలు అనుసరించక ఉత్తమమును అనుకూలమును
దేవుని చిత్తమేదో పరీక్షించి
ఏం చేయాలండి? దేవుని చిత్తాన్ని పరీక్షించగలిగినంత జ్ఞానం మీకు ఉందండి. చీరను పరీక్షిస్తాం, కొంతమంది చీరల గురించి బాగా తెలుసు, కొంతమంది డ్రెస్సుల గురించి బాగా తెలుసు. తెలిసిపోయింది ఇదిగా సరిగ్గా కాదు ఇది అని తెలుసు. కొంతమంది దేవుడు అలా అజ్ఞానం ఇచ్చాడు. పరీక్షించాలంటే కొంత జ్ఞానం మనకు కావాలి. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు హైదరాబాద్ ఎక్కడ చూద్దామని చెప్పి హైదరాబాద్ వెళ్ళాలని నిర్ణయించాను. పరీక్షలు అయిపోయి హైదరాబాద్ వెళ్ళాలని, హైదరాబాద్ వెళ్తాను 5 వందలు తీసుకొచ్చాను. హైదరాబాద్ చూద్దాం లేదు, అప్పుడు నాకు వాచీ లేదు. వాచీ లేకపోతే స్టేషన్లో దిగి బయటకు వస్తున్నా. బయటకు వస్తుంటే కొంచెం అటు వెళ్ళంగలే ప్లాట్ఫామ్ మీద కళ్ళకి తలతలలాడిపోతున్నాయి వాచీలు పెట్టుండే. సో హైదరాబాదు అదే మా ఊళ్ళో అయితే ఎక్కడో జాగ్రత్త పెట్టాడు, కానీ హైదరాబాద్లో రోడ్ల మీద పెట్టేశారు చూడు మరి హైదరాబాద్ అని అట్లా అనుకుంటా వెళ్ళి చూద్దామని వెళ్ళా. అయ్యంద రాసుకుంది కానీ అన్నాడు. ఎంత వాచీ అన్న? 2000 అన్నాడు. ఆహా మూ హైదరాబాద్ అనుకున్నా. సరే 2000 అయిన వరకే ఆయన అన్నాడు వెళ్ళబోతున్నా, 1000 రూపాయలు తీసుకుపో అన్నాడు. 1000 రూపాయలు తీసుకుపో అంటే బా 1000 రూపాయలు 2000 వచ్చి 1000 రూపాయలు ఇస్తానన్నాడని అటు ఇటు ఊగుతున్నా. తీసుకోయా ఫస్ట్ బోడీ బేరం నీది అన్నాడు. చూస్తున్నాను లేదు తీసుకోవాలని కాదు ఊరికే చూస్తున్నాను. మరి 500 తీసుకుపో అన్నాడు. 500 తీసుకుపోతే ఇంకా సంతోషం వేసింది. 500 తీసుకోవాలనుకుంటున్నాడే. సరే అయినా చూద్దాంలే అసలు ఇంకేమన్నా తగ్గుతాడేమని తెలిపి ఆయన అసలు 500 లేవులే ఊరినే చూద్దాను. ఫస్ట్ నువ్వే ఆయన జనాలు వచ్చేస్తారు కసే వాళ్ళకి వాచ్లు కూడా ఉండవు, అర్థమైపోయింది దూరం నుంచి వస్తున్నారు ఆయనకి అంటే సరేనని చెప్పి ఇచ్చే రేటు చెప్పాను. ఇచ్చే రేటు చెప్పి సరే 300 ఇవ్వన్నాడు. నా దగ్గర 100 రూపాయలు సరే తీయన్నాడు. ఆ వాచ్ ఇచ్చాడు. అప్పుడు చాలా సంతోషం వేసింది నాకు, ఎందుకంటే 2000 రూపాయలు వాచిని 100 రూపాయలకి ఇచ్చాడు. అది హైదరాబాద్ అంటే అని వాచిని పెట్టుకుని ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి మా ఊరు వాళ్ళకి చూపిద్దామా అని నేను రెడీగా ఇక్కడ ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ చేసుకుని వీలుంటే సాయంకాలం ఇంటికి వెళ్ళిపోతామని చెప్పి, సరే సాయంకాలం నా ట్రైన్ ఉంది కాబట్టి ఈలోపు అటు ఇటు చూద్దామని చెప్పి బస్సు ఎక్కి అటు ఇటు సొంత 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 మధ్యలో 5 గంటలకి ఇప్పుడు టైం ఎంత చూద్దామని చూస్తే వాచి ఆటలా ఏదో వాచి ఆడలేదు, ఉదయం బాగానే ఆడిందే ఇప్పుడు వాచి ఆడతలేదు నేను తీరా చూస్తే అటు తిప్పాను ఇటు తిప్పాను ఉండాలి పాడైపోయాయి. ఏమండి ఎందుకు చెప్పానంటే వాచిని పరీక్షించే జ్ఞానం నాకు లేదు కాబట్టి నేను మోసపోయాను. పరీక్షించే ఆ జ్ఞానం లేకపోతే మనం మోసపోతాం. ఒక తప్పుడు నిర్ణయాలు లైఫ్లో ఎన్నో జరుగుతున్నాయి మనకి, ఎందుకు ఇలా జరుగుతున్నాయి? పరీక్షించే జ్ఞానం లేకపోవటం, ఏది దేవుని ఆలోచన ఏది దైవం ఆలోచన. ఈ పరీక్షించే జ్ఞానం లేకపోవటం వల్ల మనం తొందరపడి ఏదో నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఆ నిర్ణయం వల్ల రిజల్ట్ ఏంటి? మనం మోసపోతాం. ఆ మోసపోతాం నుంచి మరలా కోలుకోవాలంటే కొంత టైం పట్టింది. ఇది లైఫ్లో జరుగుతుంది. అందుకే దేవుని ఆలోచన మనం తెలుసుకోవాలి, దెయ్యం ఆలోచన తెలుసుకోవాలి. ఒరిజినల్ ఏదో తెలిస్తే డూప్లికేట్ తెలిసిపోయిందండి, అంతేగాని ఒరిజినల్ తెలియకపోతే మనకు డూప్లికేట్ కూడా తెలియదు. అందుకే దయచేసి దేవుని స్వరాన్ని మీకు తెలిస్తే దెయ్య స్వరం కూడా మీకు తెలిసిపోయింది. ఏది దేవుని స్వరం ఏ దెయ్య స్వరం పరీక్షించగల జ్ఞానం మీకు తెలిసినప్పుడు మీ లైఫ్లో మోసపోరు, టైం వేస్ట్ కాదు, తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. మీ పట్ల, మీ కుటుంబాల పట్ల, మీ బిడ్డల పట్ల ఒక తప్పుడు నిర్ణయాలు రాకుండా జాగ్రత్త పడాలంటే సరైన దేవుని ఆలోచన మీరు తెలుసుకోవాలి. మరి సరైన దేవుని ఆలోచన ఎప్పుడు తెలుసుకోవాలో, ఎవరితో దేవుడు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు బైబిల్లో, అందుకోసం మనం ఏం చేయాలి, శారీరకంగా ఎలా సిద్ధపడాలి, మానసికంగా ఎలా సిద్ధపడాలి, మరి ఆలోచన పరంగా ఎలా సిద్ధపడాలి, ఇవన్నీ కూడా మధ్యాహ్నం సాయంకాల సమయంలో నేను మీతో మాట్లాడతాను. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం కొన్ని నిమిషాలు. దేవుని ఆలోచన బలమైనది. దేవుని ఆలోచన మనకు ఆలోచన విధానం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనము మన జీవితంలో ఆయన ఉద్దేశాలు తెలుసుకోవడానికి ఇచ్చాడు. మనం బలంగా ఉండాలంటే ఆయన ఆలోచన మనం తెలుసుకోవాలి. పరిశుద్ధుగా ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు. మీ ఆలోచన తెలుసుకునే వ్యక్తులుగా మమ్మల్ని చేయండి. ఇంత మేము ఇంత పెద్దరిగా కానీ ఇంతవరకు మీ ఆలోచన తెలుసుకోలేకపోతున్నాం ఆయన. మీ ఆలోచన తెలుసుకునేంత ఆలోచన జ్ఞానం మాకు లేదు. పరీక్షించే జ్ఞానం మాకు దయచేయండి. ఆసక్తిగా బిడ్డలు దూర ప్రాంతంలో వచ్చి మీకోసం జీవిస్తున్నారు. మీరందరూ కూడా మీ ఆలోచన గుర్తించడానికి సహాయం చేయండి. మీ యొక్క ఉద్దేశాలు తెలుసుకోవడానికి సహాయం చేయండి. మీ నడిపింపుతో వీళ్ళందరినీ దీవించి బలపరచండి. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి.
మోకాళ్ళ మీద ఉన్నాడు.